ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు నమస్కారం. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతివారం లాగే ఈ వారం కూడా సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులచే హైడ్రోపోనిక్స్ పద్దతి గురించి సంభాషణ రూపంలో విందాం. సంభాషణలో రాధమ్మగా నందిని, శివయ్యగా రవీంద్ర, చెన్నమ్మగా ప్రత్యూష, ఏఈఓగా పావని, శేషయ్య బాబుగా విష్ణు పాత్రలు పోషిస్తున్నారు. ఇక వారి సంభాషణను వారి మాటల్లోనే విందాం. ఏం శివయ్య, ఎట్లున్నావు?
బాగానే ఉన్నా రాధమ్మ. నీ సంగతి ఏంటి మరి?
నా సంగత ఏదో అట్లుంది.
నీకేమైంది రాధమ్మ? మొక్కజొన్న పంట వేసినట్లున్నావు. 3-4 నెలలైతే పంట కోతకొస్తుంది. ఇంకేం కష్టాలున్నాయి?
ఏం చెప్పమంటావు శివయ్య, నీకు తెలిసిందే కదా, నాకున్న 3 ఎకరాల్లో ఎకరం భూమిలో మొక్కజొన్న వేశాను.
మొత్తం 3 ఎకరాలు మొక్కజొన్న వేయకపోయినావు మరి?
ఏం చెప్పమంటావు శివయ్య, మిగతా భూమి రాళ్లు గుట్టలుగా ఉంది. వచ్చే తెగుళ్ల వల్ల గింజ సరిగ్గా బతికి బట్టగట్టట్లేదు. ఆ తెగుళ్లు తట్టుకుని పెరిగే క్రమంలో కూడా అనేక రకమైన తెగుళ్లొస్తున్నాయి. దానికి తోడు విత్తిన ఎకరం పంటనే నీళ్లియ్యడానికి గగనమాయే. ఇక 2 ఎకరాలు ఎక్కడ వేయకపోతిని.
ఏం శివయ్య, ఏం సంగతులు?
ఏంలే చిన్నమ్మా, రాధమ్మ ఏదో పరేషాన్ గా కనిపిస్తుండే, సంగతి ఏందని తెలుసుకుంటున్నా. అవును చిన్నమ్మా, ఈ బాబు ఎవరు? నీ కొడుక? ఏం చదువుతున్నావు బాబు?
10వ తరగతి చదువుతున్నా.
మంచిది మంచిది.
ఏమై రాధమ్మ, పరిశాన్ ఉన్నావంట, ఏమైంది?
ఏం చెప్పమంటావు అక్క, పైన పటారం లోన లొటారం అన్నట్లుంది నా సంగతి. నీకు తెలియందేముందక్క, పంటకు నేల నుండే ఎక్కువగా తెగుళ్ళొస్తున్నాయి. అంతేకాకుండా నీళ్లు కూడా సరిపోవట్లేదు.
అవును రాధమ్మ, అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదన్నట్లు పోయిన ఏడాది అన్ని జాగ్రత్తలతో వేరుశెనగ వేశాను. పంట దిగుబడి బానే వచ్చింది, గాని తెగుళ్ల బారిన పడి గింజ నాణ్యత లోపించడంతో ధర ఎక్కువ పలకలేదు.
మరి తెగుళ్ల నివారణకు ఏమైనా కొంచెం ఖరీదైన పురుగు మందులు పిచికారీ చేయొచ్చుగా చెన్నమ్మ?
గట్లే అనుకున్న శివయ్య, కాని నేల దున్నడానికి విత్తనాలకు కూలీలకు ఖర్చే ఎక్కువ. దేవునికే ప్రసాదం లేదంటే పూజారొచ్చి పులిహోర అడిగాడంట. వీటికే పైసలు సరిపోతలేవు దేవుడా అంటే ఇక ఖరీదైన పురుగుల మందు లేడతేవాలే.
అవునక్క, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా. అందుకే 2 వదిలేసి 1 ఎకరమే పండిస్తున్నా. ఇక పరిస్థితి అట్లుంది, మరి ఏం చేస్తాం?
మీరు చెప్పిందంతా విన్నాక నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మొన్న ఈ మధ్యనే నేను పేపర్లో చదివా హైడ్రోపోనిక్స్ అనే పద్ధతి గురించి.
హైడ్రోపోనిక్సా? అంటే ఏంటి?
హైడ్రోపోనిక్స్ అంటే మట్టిని ఉపయోగించకుండా అతి తక్కువ నీటితో మట్టి నుండి సంక్రమించే తెగుళ్లను కూడా హైడ్రోపోనిక్స్ ద్వారా అరికట్టవచ్చును. దీని గురించి మరింత సమాచారం ఏఈఓ గారిని అడగండి.
ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతి ఏదో బాగున్నట్లుంది, మరైతే ఏఈఓ గారిని కలుద్దాం, పదండి.
ఏం శివయ్యా, ముగ్గురు కలిసి ఎటో పోతున్నారు?
అవును శేషయ్యా, మండలం కాడికి పోతున్నాం. అక్కడ హైడ్రోపోనిక్స్ గురించి చెప్తారంట కదా.
నేను కూడా వస్తాను పదా మీతో పాటు, నా కూడా మండలం దగ్గర పని ఉంది. నమస్కారం మేడం.
నమస్తే నమస్తే. ఎట్లున్నారు అందరూ? చేను పనులు ఎట్లా నడుస్తున్నాయి? అందరూ ఇలా వచ్చారేంటి?
మన రాధమ్మ గురించే వచ్చాం మేడం. పంటకు నేల నుండి ఎక్కువ తెగుళ్లు వస్తున్నాయంట మేడం. నీళ్లు కూడా సరిపోవట్లేదట. ఏం చేయమంటారు మేడం?
అదేదో హైడ్రోపోనిక్స్ పద్ధతి అంట కదా మేడం, మట్టితో పని లేకుండా తక్కువ నీరుతో సాగు చేయవచ్చంటగా కొంచెం వివరంగా చెప్తారా మేడం?
తప్పకుండా చెప్తాను చెన్నమ్మ. హైడ్రోపోనిక్స్ అంటే నీటితో సాగు చేయడం. చెప్పాలంటే మట్టి లేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి మొక్కలను పెంచడమే ఈ హైడ్రోపోనిక్స్ సాగు విధానం.
ఈ పద్ధతిలో మొక్కకు బాగా పెరగడానికి ఏ మందులు ఎలా వేస్తారో చెప్పండి మేడం.
తప్పకుండా శివయ్య. సాధారణంగా మొక్కలు మట్టి నుంచి వాటికి కావలసిన పోషకాలను పీల్చుకుంటాయి కదా. కానీ ఈ విధానంలో మట్టికి బదులుగా కావలసిన పోషకాలను నీటి ద్వారా మొక్కలకు అందిస్తారు.
సాధారణ మట్టిలో సాగు చేయడం కన్నా హైడ్రోపోనిక్స్ లో ఏం ప్రయోజనాలుంటాయి మేడం?
హా, హైడ్రోపోనిక్స్ వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలున్నాయి రాధమ్మ. అందులో మొదటిది, సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానం అనుసరించి పంటను పొందడం. రెండవది, అధిక దిగుబడి పొందడం.
అయితే ఈ పంట సాగు హైడ్రోపోనిక్స్ లో ఏ కాలంలో సాగు చేయవచ్చు మేడం?
వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పొందవచ్చు. తక్కువ శ్రమతో పాటు నీటి పొదుపు కూడా ఎక్కువ అవుతుంది. కలుపు సమస్యను కూడా అరికట్టవచ్చును. అంతేకాకుండా చీడపీడలు, ఇతర వ్యాధుల బెడద ఈ పద్ధతి సాగులో చాలా అరుదు. దుమ్ము, ధూళి, వాసన లేని నాణ్యమైన పంటను పొందవచ్చు.
ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంచుకోవాలి మేడం?
సాగుకు ముందు మనం ఎంచుకున్న పంట, సాగుకు అనువైన పగటి రాత్రి ఉష్ణోగ్రతలు, దానిని నియంత్రించే విధానం గురించి తెలుసుకోవటం తప్పనిసరి.
హైడ్రోపోనిక్స్ వ్యవస్థ ఏర్పాటుకు ఏమేమి అవసరం ఉంటాయి మేడం?
ఈ విధానంలో మొక్క వేరు చుట్టూ నిరంతరం పోషక ద్రావణం ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన మోటార్లు, పైపులు మొదలైన వాటిని కొలిచే పరికరాలు, ఇతర ఎరువులన్నింటినీ దగ్గర ఉంచుకోవాలి.
హైడ్రోపోనిక్స్ యంత్రం ఎలా పనిచేస్తుంది మేడం? మోటార్లు, పైపులు అంటున్నారు, అసలు ఇది ఎలా పనిచేస్తుంది మేడం?
ఈ పద్ధతిలో అవసరమైన పోషక లవణాలను ఒక చిన్న నీటి ట్యాంకులో కలుపుకుని మోటార్ పంపు సహాయంతో మొక్కలకు అందించడంతో పాటు మిగతా నీటిని మళ్లీ ట్యాంకులోకి వస్తాయి. అందుకే నీరు వృధా అవ్వదు.
అసలు ఈ పద్ధతిలో ఏ పంటలు సాగు చేయవచ్చో జర చెప్పండి మేడం.
హా, మంచి ప్రశ్న అడిగావు శివయ్య. హైడ్రోపోనిక్స్ సాగు ద్వారా ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేయవచ్చు. పండ్ల మొక్కల్లో అయితే స్ట్రాబెర్రీ, కూరగాయల్లో అయితే టమాటా, మిరప, వంగ, బీట్రూట్ మరియు క్యాబేజీ, ఆకుకూరల్లో అయితే పాలకూర, తోటకూర మరియు లెట్యూస్ ను పండించవచ్చు. ఇక పూల మొక్కల్లో అయితే బంతి, గులాబీ, చామంతి వంటి వాటితో పాటు పశుగ్రాసాలను కూడా సాగు చేయవచ్చు.
ఈ పద్ధతి ద్వారా పశుగ్రాసం సాగు చేయడం ఎలాగో వివరంగా చెప్తారా మేడం?
హా, తప్పకుండా. ఇప్పటికీ మన రాష్ట్రంలో చాలా మంది రైతులకు హైడ్రోపోనిక్ ద్వారా ఏ పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి, విత్తన మోతాదు, అలాగే హైడ్రోపోనిక్ పశుగ్రాస నాణ్యత గురించి అవగాహన అంతగా లేదు. అందువల్ల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సమన్వయ పశుగ్రాస పరిశోధన విభాగంలో హైడ్రోపోనిక్ విధానంలో సాగు చేయుటకు అనువైన పంటలు, విత్తన మోతాదు, కోత సమయం మరియు సాధారణ నీటితోనే కాకుండా పోషక ద్రావణంతో కూడా సాగు చేసే పరిశోధనలను చేపట్టడం జరిగింది.
మొక్కజొన్న, బొబ్బెర వంటి పశుగ్రాస పంటలు కూడా ఈ పద్ధతిలో సాగు చేయవచ్చు మేడం?
హా, చేయవచ్చు. అయితే హైడ్రోపోనిక్స్ లో మొక్కజొన్న పంట సాగు గురించి చెబుతాను, వినండి. హైడ్రోపోనిక్ విధానంలో పశుగ్రాసం సాగు చేయుటకు అనువైన పంట మొక్కజొన్న. ఈ పంటతో అధిక దిగుబడులే కాకుండా నాణ్యమైన పశుగ్రాసం ఉత్పత్తి అవుతుంది.
విత్తనాన్ని ఎలా విత్తుకోవాలో చెప్పండి మేడం.
హా, తప్పకుండా. ముందుగా మొక్కజొన్న విత్తనాల్ని నానబెట్టి మండె కట్టుకోవాలి. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న రంధ్రాలు ఉన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద సన్నటి తుంపర మాదిరిగా ట్రేలపై పిచికారీ చేస్తూ పెంచుకోవాలి.
ఇలా సాగు చేసిన పశుగ్రాసాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు మేడం?
ఈ గ్రాసాన్ని వేళ్లు, విత్తనంతో సహా చాపలా చుట్టి పశువులను నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనాలను సమకూర్చుకొని నిరంతరంగా ఏడాది పొడవునా హైడ్రోపోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశముంది.
ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే దిగుబడి ఎంత వస్తుంది మేడం?
ఈ పద్ధతిలో కిలో మొక్కజొన్న విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు, అంటే 4.8 కిలోల నుంచి 5 కిలోల పచ్చిమేత దిగుబడి 9 రోజుల్లోనే వస్తుంది.
ఈ పద్ధతిలో పంట ఎన్ని రోజుల కోత వస్తుంది మేడం?
ఈ పద్ధతిలో మొలకెత్తిన విత్తనం ట్రేల్లో సమంగా పరిచిన 9 రోజుల్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన పశుగ్రాసంను కోసినచో అధిక పచ్చిమేత దిగుబడితో పాటు నాణ్యమైన, అనగా 11% ఎండు పదార్థం, 10% ముడి మాంసకృత్తులు, 59% పీచు పదార్థం మరియు 2.9% ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది.
సాగుకు ఖర్చు ఎంతవుతుందో చెప్తారా మేడం?
హా, తప్పకుండా రాదమ్మ. కిలో హైడ్రోపోనిక్ పశుగ్రాసాన్ని పెంచుటకు 3 రూపాయల ఖర్చు అవుతుంది. దీనిలో విత్తనం కయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది.
హైడ్రోపోనిక్స్ అనే కొత్త పద్ధతి గురించి అవగాహన కల్పించినందుకు చాలా ధన్యవాదాలు మేడం.
మంచిదండి.
విన్నారుగా రైతన్నలు ఈ కొత్త పద్ధతి గురించి. ఇలా ఈ పద్ధతిని ఉపయోగించి నేల నుండి వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. హైడ్రోపోనిక్స్ లో కాలుష్యం లేదు, మట్టితో పని లేదు, తక్కువ నీరున్నా చాలు.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చిన్నాలను పెంచడం అంటే ఓ చక్కని బాధ్యత. ఇందులో తల్లిదండ్రులు ఎన్నో ముఖ్య విషయాలు పాటించాలి. వారిని చిన్నప్పుడు ఎలా పెంచుతామో ఆ ప్రభావమే వారి జీవితంపై ఉంటుంది. జీవితంలో ఎదుగుదల ఉండాలంటే ముందు నుంచే కొన్ని నియమాలు పాటించాలి. పిల్లలను చిన్న వయసు నుంచే తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఎందుకంటే దీన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లల పెంపకం అనేది ఒక గురుతరమైన బాధ్యత. దీనికోసం తల్లిదండ్రులు తమ జీవితాలని పణంగా పెడతారు. మన భారతదేశం లాంటి సాంప్రదాయ విలువలు కలిగిన దేశంలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. మన పిల్లలే మన భవిష్యత్తు అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. ఒకప్పటి రోజుల్లో పిల్లల పెంపకం అనేది ఒక ప్రత్యేకమైన బాధ్యతగా ఉండేదే కాదు. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలను, కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని చూస్తూ వాటిని అలవర్చుకుంటూ పెరిగేవారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న కుటుంబాలు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయడంతో పాటు ఈ రోజులలో విపరీతమైన మార్పులు చూస్తున్నాము. అందుకే ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద మాత్రమే ఉంటుంది. పిల్లల పెంపకం అంటే ఓ బాధ్యత. అయితే దాన్ని మరీ మిలిటరీ శిక్షణలా కాకుండా ఆడుతూ పాడుతూ ఉండేలా జాగ్రత్త పడాలి. మనం వారిదారిలోనే వెళ్తూ మంచేదో చెడేదో చెప్పాలి. పిల్లలను ఆడుతూ పాడుతూ పెంచాలి. అలా అని వారిని మొత్తం వదిలేయమని కాదు. ఏ సమయాల్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. వారికి ప్రేమ పట్ల, బాధ్యత పట్ల ఎలా ప్రవర్తించాలో ఇతరుల వ్యక్తుల పట్ల తెలియచేయాలి. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. మామూలుగా తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. తల్లిదండ్రులు మృదు స్వభావాలు అయితే పిల్లలు కూడా అలానే ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ పరిస్థితులకు అనుకూలంగా ఎలా ప్రవర్తించాలో వారికి తెలియచేయాలి. పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు పెరిగే కొద్దీ కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు భయపడటం సహజం. అయితే అది కూడా ఓ రకంగా మంచిదే. వారికి స్వేచ్ఛనివ్వండి, కానీ ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు మరీ స్వేచ్ఛనిస్తారు. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ వారిని చెడుదారిలోకి తీసుకెళ్లేలా ఉండకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే పెంపకం కూడా ఉండాలి. అదేవిధంగా కొన్ని అవసరమైన అనవసరమైన విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడమే మంచిది. ఎందుకంటే అలాంటి విషయాలు వారి చదువుపై ప్రభావం చూపుతాయి. ప్రేమను వ్యక్తపరచడం. ప్రతి తల్లిదండ్రులకు పిల్లల మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు దానిని బయటికి చూపించడానికి ఇష్టపడరు. కానీ తమ ప్రేమను పిల్లలకు వ్యక్తీకరించినట్లయితే వారిలో ఆత్మవిశ్వాసం పెరగడానికి అది ఉపయోగపడుతుంది. ప్రేమతో దేనినైనా వారు సాధించగలరు. పిల్లల విషయంలో ప్రేమ ఉండాలి, కానీ అది వారిని పాడు చేసే గారాభంలా ఉండకూడదు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలిగే స్వాతంత్రం ఇవ్వాలి. లింగభేదం ఉండకూడదు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆడమగ తేడాల విషయంలో విభేదాలు చూపించే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ రోజుకి కూడా ఎంతోమంది ఆ తేడాలను చూపిస్తున్నారు. పురుషాధిక్యం అన్నది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. అది చిన్న వయసులోనే మన కుటుంబం నుండి ఇద్దరినీ సమానంగా భావించడం మొదలుపెట్టాలి. అది వారి భవిష్యత్తుకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వారి పనులు వారే చేసుకోవడం. పిల్లలను ప్రేమించాలి, గారభంగా చూసుకోవాలి. అంతేకాని వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. చిన్నతనం నుండి వారి పనులను ప్రణాళికాబద్ధంగా వారే చేసుకోవడం నేర్పించాలి. వారి పక్కబట్టలు వారే మర్చిపెట్టుకోవడం, భోజనం చేసిన తర్వాత ప్లేట్ సింకులో వేయడం, వారి దుస్తుల అలమారాను, పుస్తకాల అలమారాను వాళ్ళే సర్దుకునేలాగా అలవాటు చేయాలి. వయసు వారిగా పిల్లలకు వారి పనులు వారు చేసుకునే విధంగా చిన్న వయసులోనే నేర్పించాలి. చిన్నతనంలోనే ఆ అలవాటు చేసినట్లయితే వారు భవిష్యత్తులో కూడా తమ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటారు. పిల్లలకు స్వేచ్ఛ క్రమశిక్షణ సమపాళ్లలో ఉండాలి. అది వారి శారీరక మానసిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. యుక్త వయసులో పిల్లలు యుక్త వయసుకి చేరాక వాళ్లకి ఏవైనా చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే దీని గురించి మనం ముందు నుంచే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకి, ముందు నుంచే వారితో స్నేహంగా ఉండటం, మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేలాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యుక్త వయసులో పిల్లలు స్వేచ్ఛని కోరుకుంటారు. వారి కాళ్లపై వారు నిలబడాలని అనుకుంటారు. అలాంటి సమయంలో తల్లులు కీ రోల్ పోషించాలి. వారికి కాస్త చేయూతనిస్తే వారి ఎదుగుదలకు మనం సహకరించినట్లు అవుతుంది. పిల్లల విషయంలో మనకే అన్ని తెలుసు అన్న విధంగా కాకుండా ముందుగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అవి వారికి మంచిదా కాదా అని ఆలోచించి ఆ విధంగా పెంచాలి. తల్లిదండ్రులకు కొన్ని సూచనలు. పెంపకం విషయంలో తల్లిదండ్రులు పిల్లల వయసు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. వాటికి తగ్గట్లుగానే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఆలోచించకపోవటం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి. వాటిని పెద్దలు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు చిన్నవారిలాగానే చూస్తూ ఉంటారు. వారిలో వయసుతో వచ్చే మార్పులను అర్థం చేసుకోలేక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కనుక తల్లిదండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి. ఎదిగే పిల్లలకు కొన్ని అవసరాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకొని ముందుగానే సమకూర్చాలి. మనం ఆ వయసు నుంచే వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పేరెంట్స్ చిన్న వయసులో మేము ఏం లేకుండానే పెరిగాం, పిల్లలు కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే వారికి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాలి. పిల్లలు పనులు చేసేలా చేయటం. పిల్లల్ని గారాభం చేయాలి, అంతేకాని వారిని సోమరిపోతులుగా మార్చొద్దు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలి. స్నేహితుల గురించి తెలుసుకోవటం. సాధారణంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారో చెప్పేయచ్చు. అలానే చిన్నారుల విషయంలోనూ జరుగుతుంది. కాబట్టి వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో ముందు నుంచే గమనించాలి. అలా అని అందరిని అనుమానించాలని కాదు, వారి స్నేహాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. అదేవిధంగా చెడు స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా సున్నితమైన విషయం. చెడు స్నేహితులకు ఎందుకు దూరంగా ఉండాలో పిల్లలకు ఉదాహరణలతో సున్నితంగా వివరించి చెప్పాలి. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు ఎక్కడ సహనాన్ని కోల్పోకూడదు. ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. పేరెంట్స్ దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒకవేళ అలాంటివేం పిల్లల్లో మనం గుర్తించకపోతే వారికి ఏమిష్టమో తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్కి పునాది అవుతుంది. పిల్లలకి చక్కని విద్య అందించడం అనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకొని పిల్లలు చదివేందుకు చక్కని వాతావరణం కలిగించాలి. పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ ని చదివేందుకు కష్టపడతారు. ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శిక్షణ ఇవ్వాలి. అయితే చదువు అంటే పాఠ్యాంశాలే అన్న ఉద్దేశం కాకుండా లోక జ్ఞానాన్ని అందించే పుస్తకాలను కూడా చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వాటి గొప్పతనం, వాటి చరిత్రను తెలియజేయాలి. పిల్లలను ఎప్పుడూ విమర్శించకండి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడు చిన్నవారని భావిస్తారు. కొన్నిసార్లు వారికి తెలియకుండానే పిల్లలను విమర్శించడం చేస్తారు. పిల్లలను విమర్శించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పిల్లల్ని విమర్శించడం కంటే వారు ఏ తప్పు చేస్తున్నారో ప్రేమగా తెలియచేయాలి. వారిని మార్చే ప్రయత్నం కూడా ప్రేమతోనే చేయాలి. లేదంటే వారు ఇంకా మొండిగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు కొంత సహనాన్ని పాటించాలి. పిల్లలకు స్వేచ్ఛ క్రమశిక్షణ సమపాళ్లలో ఉండాలి. ఎదిగే పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. వాటిని గురించి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా వాటిని పిల్లలకు సమకూర్చగలగాలి. ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం అన్నది పిల్లలకు చిన్న వయసు నుండే నేర్పాలి. ఈ ప్రక్రియలో పిల్లల కంటే ముందుగా తల్లిదండ్రులే కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులమైన మనం కూడా మానవ మాతృలమే. ఎవరి బలహీనతలు వారికి ఉంటాయి. మనం మన బలహీనతలను సరిదిద్దుకోగలిగినప్పుడే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలుగుతాం.
చలికాలంలో ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. సాధారణంగా వాతావరణ విషయంలో అన్ని కాలాల్లో కంటే చలికాలం అంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే మరికొద్దిసేపు ఏం చక్క వెచ్చగా పడుకోవచ్చని. చలికాలంలో వీచే కఠినమైన చల్లగాల్ల వల్ల పడక మీది నుండి లేవబుద్ది కాదు. చలికాలం ఆరంభమైంది కదా, మరి ఈ చలికాలం మన సమయంను తినడమే కాదు మన శరీరం మీద అనేక ప్రభావాలు చూపిస్తుంది. ప్రత్యేకంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. చలికాలం అనగానే ఓ వెరపు, బుగ్గలు ఎర్రగా అయిపోయి పెదాలు పాదాలు పగుళ్ళు చేతులు పొడిగా మారి చర్మం చిట్లి మొత్తానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. ఈ కాలంలో చేతులు పాదాలు పెదాలు శిరోజాలకు ఎదురయ్యే సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం. వేడివేడి సూప్స్ ఈ కాలంలో చాలా మంచివి. ఈ సూప్స్ కూడా ఇంట్లో తయారు చేసినవి అయితే ఇంకా ఆరోగ్యమన్న విషయం కూడా మీకు తెలిసిందే. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు త్రాగాలి. ఈ నీటిని కూడా రూమ్ టెంపరేచర్ లో తాగితేనే మంచిది. రోజు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకుని ఓ గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్ట్రాబెరీస్ నారింజ పైనాపిల్ వంటి పండ్లలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో మార్కెట్ లో ఈ పండ్లు దొరుకుతాయి. ఆల్కహాల్ కెఫిన్ తీసుకోవడం బాగా తగ్గించండి. ఈ సమయంలో వేడివేడి టీ కాఫీ తాగకుండా ఉండటం కష్టం కానీ తప్పదు మరి. వీటిని ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి. వీటిని తీసుకునేటప్పుడు ఇవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి అన్న విషయం గుర్తు పెట్టుకుంటే తర్వాత వీటి మీదకి అంత తొందరగా మనసు పోదు. చర్మ సంరక్షణ ఈ కాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి. మీగడ ముఖానికి చేతులకు రాసుకుని స్నానం చేయాలి. ఈ కాలంలో సబ్బు కన్నా సున్ని పిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లకు చేతులకు క్రీమ్ రాసుకుని పడుకోవాలి, లేదంటే కొబ్బరి నూనె రాయాలి. ఫేస్ ప్యాక్లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్ ప్యాక్లు పళ్ళ మిశ్రమం వంటివైతే బెటర్. పగులుతున్నాయి కదా అని పదే పదే పెదాలను తడి చేసుకోరాదు. పెదాలు పగలకుండా లిప్ బామ్ విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు లోషన్ లేదా గ్లిజరిన్ రాసుకోవాలి. చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి. పాదాల సంరక్షణ పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చలికాలంలో తప్పనిసరి అనుసరించాల్సిన మార్గం. చలికాలంలో రోజులో 3-4 సార్లు పాదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్ గా ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటాయి. స్లిప్పర్స్ ధరించడం సౌకర్యంగానే ఉంటుంది, కానీ ఈ చలికాలంలో వాటిని వేసుకోకపోవడం చాలా మంచిది. చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే మందంగా ఉన్న షూస్ వేసుకోవాలి. పాదాలు అందంగా కనిపించాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే వస్తువులతో పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు డెటాల్ షాంపూ వేయాలి. తర్వాత 20 నిమిషాల పాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి బ్రష్ తో రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి పాదాలను బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్ తో కాళ్లను మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు పొడిబారవు. వేసవి కాలం చలికాలం అని కాకుండా అన్ని సీజన్లలో నీరు ఎక్కువగా తాగితే మంచిది. చర్మం పాదాలు ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటాయి. శిరోజాలు ఈ కాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం చిట్లడం చుండ్రు వంటివి రాకుండా జాగ్రత్త పడాలి. హెయిర్ డ్రైయర్ ను వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది. ఆహారం చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే. ముఖ్యంగా సూప్లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు పళ్ళు
ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. మాంసకృతులు గల గింజ ధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్ పళ్లను తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి. మరి వ్యాధులు దరిచేరకుండా రోగ నిరోధక శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయట నీళ్లు తాగడం వంటివి చలికాలం అని కాదు, ఏ కాలంలోనూ మంచిది కాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు.
వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
పత్తి పంటలో ఏ పంటలను ఎర్రపంటలుగా వేసుకోవచ్చు? ఆప్షన్ ఏ ఆముదం, బంతి, బెండ, ఆప్షన్ బి సజ్జ, జొన్న, మొక్కజొన్న.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ ఆముదం, బంతి, బెండ.
గత వారం రెండవ ప్రశ్న,
కేసీసీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? ఆప్షన్ ఏ 1800 1 0 1 6 6 1, ఆప్షన్ బి 1 0 0 1 8 0 1 5 5 1.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 1 8 0 0 1 8 0 1 5 5 1.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్. పెద్ద శంకరంపేట్ మెదక్ జిల్లా నుండి ఎన్ పార్థసారథి. లక్కవరం నుండి వెంకట్రెడ్డి, సరస్వతమ్మ, సుదర్శనమ్మ, శృతి. వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, కమలమ్మ, యామిని, సింధూజ, మౌనిక, సాక్షి. లింగనవాయి గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, మహేష్, గోవిందమ్మ, సంజయ్, అశోక్, శ్యామలమ్మ. కోదాడ నుండి కొండ్లే రవికుమార్, చంద్రకళ. సాత్పూర్ గ్రామం పెద్ద కొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్. ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. చొప్పదండి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, యుగరాజు, శివశంభో, కృష్ణమూర్తి, శకుంతల, శివాని, చంద్రముగిలి, పద్మారాణి, అక్షర. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మట్టిని ఉపయోగించి సాగు చేయడం, ఆప్షన్ బి మట్టిని ఉపయోగించకుండా సాగు చేయడం.
ప్రశ్న మరోసారి,
హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మట్టిని ఉపయోగించి సాగు చేయడం, ఆప్షన్ బి మట్టిని ఉపయోగించకుండా సాగు చేయడం.
ఈ వారం రెండవ ప్రశ్న,
1 కిలో మొక్కజొన్న విత్తనం నుంచి హైడ్రోపోనిక్స్ విధానంలో ఎన్ని రెట్ల పశుగ్రాసం వస్తుంది? ఆప్షన్ ఏ 5 రెట్లు, ఆప్షన్ బి 3 రెట్లు.
ప్రశ్న మరోసారి,
1 కిలో మొక్కజొన్న విత్తనం నుంచి హైడ్రోపోనిక్స్ విధానంలో ఎన్ని రెట్ల పశుగ్రాసం వస్తుంది? ఆప్షన్ ఏ 5 రెట్లు, ఆప్షన్ బి 3 రెట్లు. విన్నారుగా రైతన్నలు, ఇది ఈరోజు చేను కబుర్ల కార్యక్రమం. వచ్చే వారం మరి యొక్క సరికొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదములు.
చేను కబుర్లు శ్రోతలు, మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని 1 నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154922 1220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.